కర్కాచార్యుడు యాదవులకు పురోహితుడు. పౌరోహిత్యం అనేది ఒక దరిద్ర వృత్తి కింద ఆ రోజుల్లో భావించేవారు. ఎందుకని అంటే పౌరోహిత్యం చెడ్డ కాదు. అక్కడ పౌరోహిత్యం చేసిన ప్రతివాడు కొంత పుణ్యం కోల్పోతాడు. మీరంతా ఏం చేస్తున్నారు రోజు? ఏదో పుట్టిన దగ్గర చెప్పడం వరకు చేసిన సకల పాపాలు పోవడం కోసం 10 రూపాయల దానం తుభ్యమహం సంప్రదాయం అని ఆయన చేతిలో పెడతారు. అంటే మీ 10 రూపాయల ద్వారా 10 జన్మల పాపం ఆయన కంటగడుతున్నారు. మరి ఈ పాపం ఆయన సేకరించి ఏం చేయాలి? దానికి రోజు గాయత్రి చేసుకోవాలి. గాయత్రి చేసుకుంటే కానీ ఈ పాపం పోదు. ఇంతమంది పాపాలు ఎవరో ఒకళ్ళు పుచ్చుకోకపోతే మీరు భ్రష్టులు అవుతారు. కానీ 10 రూపాయల కోసం ఇంతమంది పాపాలు భరించడం మాకెందుకని మానేశారట పౌరోహిత్యం. ఆ రోజుల్లో పౌరోహిత్యం చెడ్డ కాదు. అక్కడ పౌరోహిత్యం అనే వంకతో మిమ్మల్ని బాగు చేస్తూ మీ పాపములు పుచ్చుకుని మళ్ళీ ఆ పాపాలు ప్రక్షాళన చేసుకోవడం అంటే వాళ్ళ కష్టం గనక చాలా మంది పౌరోహిత్యం రజని చరితం. ఓ శ్లోకం ఉంది, పౌరోహిత్యము రాత్రిపూట ఉద్యోగం చేసే లక్షణాలు ఉంటాయి కదా, నైట్ డ్యూటీస్, అలాంటి నైట్ డ్యూటీస్. మాఠాపత్యం, తెలియక చాలా మంది మాఠాపత్యం అంటే మూగవాడికి ఉపనయనం అని రాస్తున్నారు, అది అజ్ఞానం. కంచి పరమాచార్యులు చెప్పారు అపత్యం అంటే సంతానం, మాఠాపత్యం అంటే మఠము యొక్క సంతానం, అనగా సన్యాసం పుచ్చుకోవటం అన్నమాట. సన్యాసం పుచ్చుకొని కొన్ని మఠాలకు ఆధిపత్యం వహించడం అంటే, ఇప్పుడు ఒక్కలో చెప్పాలంటే ట్రస్ట్ బోర్డు చైర్మన్స్, దేవాలయాలకి చైర్మన్స్గా చేస్తారు కదా, అది చేయకూడదని చెప్పారు శంకరాచార్యులు వారే చెప్పారు స్వయంగా. ఇవి నా నుదుట రాయకు. ఎందుకని, ఒక దేవాలయానికి అధ్యక్షుడిగా ఉన్నాడు అనుకుందాం, దాంట్లో డబ్బులు తెలియకుండానే తినడం మొదలెడతాడు. పలహారం చేయగానే పులిహేదం మా ఇంటికి పంపావా అంటాడు. అక్కడ 1 కేజీ ప్రసాదం వీడింటికి పెడితే మిగతా 1/2 కేజీ భక్తులకు పెట్టాలి. అలా ప్రసాదాదుల మీద ఎక్కువ వేళాకోళంగా ఇంటికి పట్టుకుపోయి ఆ పాపపు సొమ్ము తిని వీడు నశించిపోతాడు. మీరు గుర్తుపెట్టుకోండి, ఆ వృత్తి తప్పు కాదు. ఒక దేవాలయానికి ట్రస్ట్ బోర్డుకి అధ్యక్షుడు అవడం తప్పు కాదు. అక్కడ ఉన్నప్పుడు తప్పుడు కొరుడు తెలియకుండా చేసి భ్రష్టుడు అవుతాడు. అందుకని వద్దన్నారు. మళ్ళీ దీన్ని అపార్థం చేసుకోకండి. మీరు ధర్మముగా ఏ వెంకటేశ్వర స్వామి గుడికో లేకపోతే ఇంకో రాముడి ఆలయానికో శివాలయానికో ధర్మకర్తగా ఉంటే మీకు ఎప్పుడు కొంపములగదు. కానీ కొద్ది రోజులు అక్కడున్నాక మన వాళ్ళకి ఫ్రీ దర్శనం, పక్కవాడికి టిక్కెట్టు, ప్రసాదం మన ఇంటికి పంపి మిగతా వాళ్ళకి ఇంత పెసర పెట్టడం, ప్రసాదం పెట్టండి అని మీ చేతికి ఇచ్చానుకోండి, మన వాళ్ళకి పక్షపాతంతో ఎక్కువ పెట్టి పక్కవాడికి కొంచెం తక్కువ పెడతాంగా, ఇదన్నమాట కొంప ఉంచేది. అప్పుడు వాడు ఏమవుతాడు, కుక్కజనం వెతుతాడు. రామాయణంలో ఉత్తరకాండలో ఉంది చూడండి, కుక్కజనం వెతుతాం మనం. అందుకని మాఠాపత్యం వద్దు, పౌరోహిత్యం వద్దు, రాత్రిపూట తిరగడం వద్దు, ఇలా కొన్ని చెప్పారు. అవన్నీ ఇప్పుడు మీకు వివరించడం చాలా అత్యద్భుతమైన శ్లోకం అది. అయినప్పటికీ గర్గాచార్యుడు వశిష్ఠుడు ఈ ఇద్దరు 2 వంశములకు పౌరోహిత్యం వహించారు. ఎందుకని, రాముడు పుడతాడు ఆయనకి పేరు పెడదామునే ఉద్దేశంతో వశిష్ఠుడు పౌరోహిత్యం చేశాడు. అంతటి రాముడికి పేరు పెట్టడం కోసం ఆ వృత్తిలో ఉన్నాడు. ఆ తర్వాత వెళ్ళిపోయాడు, ఆయన వదిలేశాడు. గర్గుడో ఎప్పుడో యదు మహారాజు కాలం కృతయుగం నుంచి కృష్ణుడు పుట్టేదాకా ఆ కులమునకు యాదవ కులానికి పురోహితుడిగా ఉన్నాడు. భవిష్యత్తులో కృష్ణుడు పుడతాడు, ఆ పేరు నేను పెట్టి నా జన్మని ధన్యం చేసుకుందామని అందుకు చేశారు పౌరోహిత్యం. ఆ గర్గాచార్యుడు వీళ్ళ కులగురువు గనక ఒక్కసారి నందుడు తలుచుకోగానే టక్కన ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఎదురుగుండా వస్తున్న ఆ గర్గ పురోహితుణ్ణి కులగురువుని చూసి భక్తితో లోపలికి పిలిచి ఆసనమిచ్చి కూర్చోబెట్టి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నాడు. ఆయన దుర్మార్గుల దగ్గరికి పొరపాటును కూడా వెళ్ళట, దుర్మార్గుల్ని దూరంగా పెడతాడు, సన్మార్గుల్నే దగ్గరికి రానిస్తాడు. అందుకే కుజల దుర్గున్ గర్గున్, దుర్మార్గుల పాలిటి దుర్గుడు ఆయన, అంటే తేలికగా దుర్మార్గులు వెళ్ళలేని వాడు ఆయన. అటువంటి గర్గుణ్ణి కూర్చోబెట్టి ఆయన కూర్చున్నాక మెల్లిగా దగ్గరకి చేరి పాదాలు చక్కగా ఒత్తుతూ, కొంతమంది కాళ్ళు ఒత్తితే ఎంత హాయిగా ఉంటుందో అలా కాళ్ళు మెత్తగా ఒత్తుతూ ఇలా అన్నాడు. ఓరకరారు మహాత్ములు, ఓరకరారు మహాత్ములు, వారధముల ఎండ్ల కడకు వచ్చుటలెల్లం కారణము మంగళములకు, నీరాక శుభంబు మాకు నిజము మహాత్మా. ఎంత అందమైన పద్యం! ఈ పదం కూడా మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం, ఓరకరారు మహాత్ములని. కానీ తర్వాత విషయం తెలిస్తే ఇంకెప్పుడు వాడం. మహాత్ములు సరదాగా రమ్మంటే రారు, అనవసరంగా రారు. వారు అధముళ్ళ ఇండ్ల కడకు, నీచుల ఇళ్ళకు వచ్చారంటే మాలాంటి సామాన్యులకి కారణము మంగళములకు, మాకు శుభం చేకూర్చడానికి వస్తారు. మాలాంటి పాపాత్ములకి సామాన్యులకి ఎందుకు వస్తారండి మీలాంటి ఉత్తములు? మమ్మల్ని ఉద్ధరించడానికి, అనుగ్రహించడానికి. లేకపోతే ఏ ఇంటికి పడితే ఇంటికి వాళ్ళు పెడతారా? వెళ్ళి ఆ డబ్బు కోసం కక్కుర్తి పడతారా? మహానుభావులైన గురువులు బోడి డబ్బు కోసం రమ్మంటే రారు, మమ్మల్ని అనుగ్రహించడానికి వస్తారు. నిజంగా నువ్వు మమ్మల్ని అనుగ్రహించడానికి వచ్చావు, నేను మనసులో తలుచుకున్నాను గురుదేవాని వచ్చావు వెంటనే, నీ రాక నాకు శుభం నిజం మహాత్మ. ఇదిగో ఇతడు నా కొడుకు, ఆ పక్కనున్న తెల్లని వాడున్నాడే ఆయన మా వసుదేవుడి కొడుకు, రోహిణీ పుత్రుడు. ఈ ఇద్దరికి ఇప్పటివరకు పేర్లు పెట్టలేదు, జాతకర్మలు చెయ్యలేదు. నీవే స్వయంగా జాతకర్మలు చేసి పేర్లు పెట్టమనగానే వెంటనే ఆయన ఏమన్నాడు, నాయన ఈ జాతకర్మలు అట్టహాసంగా చేయకు, దీనివల్ల కొన్ని నష్టాలు ఉన్నాయి, మనం గదిలో రహస్యంగా చేద్దామన్నాడు. ఎందుకని, ఈ ఫంక్షన్ కొంచెం ఎక్కువగా చేసావనుకో నువ్వు, ఈ ఉత్సవం ఇది కంసుడి చెవిలో పడుతుంది, తద్వారా పిల్లలకి గడ్డాలు వస్తాయి, అనవసరమైన తగాదాలు తెచ్చుకోకూడదు మనం. కాబట్టి నిశ్శబ్దంగా ఎవరికీ తెలియకుండా గదిలో పెట్టి ఈ ఉత్సవం కానిద్దామన్నాడు. అంటే ఆయనకి కృష్ణుడి శక్తి తెలియక కాదు, అయినా కొంతకాలం పాటు కృష్ణుడు భగవంతుడు అనే విషయం లోకానికి తెలియకూడదు. అందుకని రహస్యముగా ఈ పని చేద్దామనగానే, నువ్వు ఎలా చెబితే అలాగే చేద్దాం, గురువుగారు చెప్పాక వెనక్కి తిరిగి చూడటం లేదు నా దగ్గర. అందులో నువ్వా సామాన్యుడివా? జ్యోతిశాస్త్రులకల్ల మ్యాటరివి, తేజోమూర్తివి, ఆ శాంత విఖ్యాత స్ఫూర్తివి, బ్రహ్మబోధనుడవా, కన్నింపు నా పలుకు నిర్ణీతుండైన గురుండు, మానవులకు విపురోక్తముండండ్రు నీ చాతుర్యంబున, ఈ కుమారులకు సంస్కారంబు చేయంగదే. నువ్వు జ్యోతిశాస్త్రజ్ఞులందరిలోకి గొప్పవాడు, జ్యోతిష్కుడంటే ఆయన. అంతేగాని ప్రతివాడు జ్యోతిష మార్తాండ, జ్యోతిష పిడక అని పేరెట్టుకున్నంత మాత్రం పిడకలు కాదు మార్తాండులు కాదు, అత్యద్భుతమైన నిజమైన పాండిత్యం కలిగి ఏ గురువు లేకుండా ఉన్నట్టు ఆయన. మహాత్మా నీవు ఎంత జ్ఞానివి, సూర్యభగవానుడు కూడా నీ పాండిత్యాన్ని మెచ్చుకుంటాడు. అటువంటి జ్యోతిశాస్త్రుల్లో కల్లా ఉత్తమోత్తముడి, తేజస్శాలిని, నీ కీర్తి ఎక్కడికి వెళ్ళినా మారుమోగిపోతుంది. ఆ రోజుల్లో గర్గుడి పేరు ఏ వేపుకి వెళ్ళినా వినబడేదిట, తూర్పు దిక్కుకి వెళ్ళినా, పడమర దిక్కుకి వెళ్ళినా, ఉత్తరానికి వెళ్ళినా, దక్షిణానికి వెళ్ళినా, ఏ ఊరిన్నా గర్గుడంటే గర్గుడే, ఆయన చెబితే అయిపోతుంది, ఆయన చెవిలో మన కష్టం వేశామంటే ఆ కష్టం తీరుతుంది అని పొగిడేవారు. అంత ఖ్యాతిని ఇది, బ్రహ్మజ్ఞానివి, నీలాంటి విప్రులు మాకు గురువులుగా దొరకడం మా అదృష్టం. అసలు ఇటువంటి విప్రులే నిజమైన గురువులని శాస్త్రం చెబుతున్నది. నీ పాండిత్యం, నీ జ్ఞానం, నీ ఉపాసన ఉపయోగించి మా పిల్లలకు సంస్కారం చెయ్యి, నువ్వు ఎలా చేస్తే అలాగే చెయ్యి, తంతు మాత్రం కానిచ్చేయి అన్నాడు. వెంటనే ఆయన తలుపులు వేసేసి పిల్లలిద్దరిని కూర్చోబెట్టి రోహిణిని, యశోదని పక్కన కూర్చోబెట్టుకోమని వాళ్ళని, ఆ తర్వాత పిల్లలకే తిరిగి వాళ్ళకి చెయ్యవలసిన సంస్కార కర్మలన్నీ చేశాడు. చిన్న యజ్ఞం చేయించేశాడు గదిలోని, పూజలు అన్నీ చేయించాడు. ఆ తర్వాత ముందు బలరాముడికేసి తిరిగాడు, పెద్దవాడికి పేరెట్టాలి కదా అందుకని. ఈ కుర్రాడున్నాడే ఇతన్ని చూడగానే ఎవరైనా ఆ అందానికి ఆకర్షితులై మళ్ళీ మళ్ళీ దగ్గరికి వెళ్ళాలనుకుంటారు. అంటే జనులకు ఆనందం కలగజేసే రూపం అనేది, జనులు రమియంపం తిరిగేది అనువు కలిగి రాముడని, యోగులు కూడా ఆకర్షితులై దగ్గరికి రావాలని కోరుకునే సౌందర్యం కలగడం వల్ల ఇతన్ని రాముడు అంటారు. మంచి బలం ఉంటుంది గనక బలరాముడు అంటారు. తన బలముతో లోకానికి శుభమును కలగజేస్తాడు గనక బలభద్రుడు అన్నారు. కొందరికి బలం ఉంటుంది కానీ ఆ బలం ఏం చేస్తారు, లోక నాశనానికి వాడతారు. కానీ మహానుభావుడైన బలరాముడు తన బలముతో లోకానికి ఉపకారం చేస్తాడు. బలము భద్రము కలగజేస్తే వాడు బలభద్రుడు, భద్రం అంటే శుభం అన్నమాట. మన బలం మన సంపద ఇతరులకు ఉపకరించాలి, అంతేగాని ఇతరుల నాశనానికి ఉపయోగపడకూడదు. అందువల్ల ఇతడు బలభద్రుడని పిలువబడతాడు. ఒక తల్లి కడుపులో పెరిగి పుట్టలేదు ఇతడు, రెండు తల్లుల కడుపుల్లో పెరిగి పుట్టాడు గనక సంకరషణుడు, యదు సంకరషంబున సంకరషణుడనియు అనియే, ఇతడు సంకరషణుడని పిలువబడతాడు. ఇంకా రోహిణి కొడుకు గనక రౌహిణేయుడిగా, వసుదేవుడి కొడుకు కాబట్టి వాసుదేవుడిగా అనేక నామములతో పిలువబడతాడు. తెల్లగా ఉంటాడు గనక శ్వేత అంగుడు అని కూడా పిలువబడతాడు. బలరాముడు చాలా తెల్లగా ఉంటాడు, అరుదుగా నారాగా ఆయన కూడా చాలా తెల్లగా కనబడతాడట, అందుకని ఇతన్ని శ్వేతస్వరూపుడు అంటారు. నాగలి పట్టుకుంటాడు గనక ఆయన్ని సీరి అంటారు, శీరము అంటే నాగలి, శీరపాణి సీరి అని పిలువబడతాడు ఆయన. ముసలు రోకలి పట్టుకుని యుద్ధం చేస్తాడు కాబట్టి ముసలి అని పిలువబడతాడు. తాలాంకో ముసలి హలి అని బలరాముడికి పేర్లు. బలరాముడికి జెండా మీద తాడి చెట్టు ఉంటుంది, అందువల్ల తాళాంకుడు. ముసలం పట్టుకోవడం వల్ల ముసలి. ముసలి అంటే రోకలి ధరించిన వాడు అని అర్థం. మనం కూడా ముసలాన్ని పట్టుకుని ఏ ముసలి అంటామే, అంటే వాళ్ళు కూడా రోకలి పట్టుకుంటేనే ముసలి అంతేగాని ఊరికే శరీరం మారిపోతే కాదు. హలము అంటే నాగలి ధరిస్తే హలి. ఇప్పుడు ఇక రెండో ఆయనకేసి తిరిగాడు, ఈ పిల్లవాడికి ఏం పేర్లు పెడతాం, ఈ మహాత్ముడిని చూడడమే నా పూర్వజన్మ పుణ్యం, ఈ పుణ్యాత్ముడికి పేరు పెట్టడం కోసమే మూడు యుగములుగా కృతయుగం త్రేతాయుగం ఈ ద్వాపర యుగం దాకా ఆగా, ఈ మూడో యుగం దాకా ఆగాను. ఎన్ని జన్మల పుణ్యం ఉంటే కానీ ఈ పుణ్యాత్ముడిని చూడగలమా, ఇతనికి సంస్కారం చేయగలమా, ఇతనికి పౌరోహిత్యం చేయగలమా, ఆయన చేత సంకల్పం చెప్పించగలమా? నంద, నువ్వు ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం వల్ల, భగవంతుడిచ్చిన వరం వల్ల ఇతన్ని కుమారుడిగా పొందావు. నీ అంత అదృష్టవంతుడు మరెవరూ లేరు సుమా. ఇతనికి ఏం పేరు పెట్టను, అయినా పెడుతున్నాను. తొల్లి ఈ శిశువు ధవళ అరుణ పీతవర్ణుండై ఇప్పుడు నల్లనైన కతంబున కృష్ణుండయ్యే. ఈ పిల్లవాడికి రకరకాల రంగులున్నాయి. మొదట్లో తెల్లగా పుట్టాడు, రెండవ జన్మలో అరుణవర్ణంతో పుట్టాడు, కలియుగంలో పీతవర్ణంతో పుడతాడు. అంటే ఇప్పుడు రాబోయే కాలంలో కల్కి అనే పేరుతో పుట్టబోతున్నాడు. అప్పుడు ఆయన పసుపచ్చగా ఉంటాడు పూర్తిగా. ఈ విధంగా పసుపు రంగులో పుట్టబోతున్నాడు. ఇప్పుడు ద్వాపర యుగంలో నల్లమైన కతంబున కృష్ణుండయ్యి నల్లగా ఉంటాడు కనుక ఇతడు కృష్ణుడు అని పిలువబడతాడు. ఈ నాలుగు యుగాలలో నాలుగు రంగుల్లో ఉంటాడు. ఇతడికి కృష్ణుడనే పేరు కేవలం నల్లగా ఉండడం వల్లే రాలేదు. కర్షణ చేస్తాడు. కర్షణ అంటే ఆకర్షించుట. ఆకర్షణ ఇతనిలో ఉన్నది కనుక కృష్ణుడు. కృష్ణుడు అంటే కర్షయతీతి కృష్ణ, అందరినీ ఆకర్షిస్తాడు. అసలు ఆ రూపం చూస్తే ఆకర్షింపబడనివాడు ఎవడుంటాడు? ఆ రూపానికి ఆకర్షితులమై ఒక్క క్షణమైనా గుళ్ళోకి ఎప్పుడు ఎడదామో అనుకుంటున్నామా మనం? ఎన్ని కష్టాలు పడుతున్నాం మనం కూడా, క్యూలో నిలబడుతున్నాం. ఒకడు వెనకాతలు పొడుస్తాడు, ముందు పొడుస్తాడు, బనీ నిప్పమంటాడు, చొక్కా ఇప్పమంటాడు. ఈ చొక్కా ఇప్పినప్పుడు మన వాసనే మనం తట్టుకోలేక చాలామంది పక్క వాళ్ళ వాసన కూడా పీలుస్తూ నానా చెమటలతో పక్క పక్కన తొక్కిసలాట్లాడుతూ అదే కూడా తెలియదు. అప్పటిదాకా చొక్కా ఉన్నప్పుడు లోపల అణిగిమడిగి ఉన్న ఈ వాసన చొక్కా తీగని గుప్పును వేడికి వస్తుంది. అందుకే బాధ లేకుండా ఇంటి దగ్గర స్నానం చేసి కండుగా వేసుకెళ్ళొచ్చుగా, అబ్బే మళ్ళీ అలా వెయ్యబుద్ది. మనకి పక్కవాడి ముక్కులకి సుగంధం ఇవ్వడం కోసం అక్కడే చొక్కా ఇప్పుతాం మనం. ఇలా వెళ్ళి ఎన్నో కష్టాలు పడి ఒక్క క్షణం ఆయన ఎందుకు చూస్తున్నామంటే ఆ మహానుభావుడి యొక్క రూపంలో అంత ఆకర్షణ ఉన్నది గనక. ఆ మహాత్ముడి ఆకర్షణే ఆకర్షణ. అందువల్ల కృష్ణుడని పిలువబడ్డాడు. ఇంకా ఈ మహానుభావుడికి అనేక రూపాలు, అనేక గుణములు, అనేక కర్మలున్నాయి. అందువల్ల అనంత నామధేయుడైన పేరుకి సహస్రనామాలే కానీ అనేక సహస్రనామాలున్నాయి. ఇతడు వసుదేవుడికి కొడుకుగా ఒకప్పుడు పుట్టాడు. అది చెప్పకుండా ఏమన్నాడు, వసుదేవుడు కొరొక్కడు జన్మించిన కథంబున వాసుదేవుడయ్యే. చెప్పడు, చెప్పకుండా చెప్పుండడు, అలా చెప్పాడనమాట. ఇతడు వాసుదేవుడు, దేవకీపుత్రుడు ఇతడు. ఈ మహాత్ముడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తాడు. ఎంతెందుకు, నారాయణ సమానుడు అన్నాడు తప్ప నారాయణుడు అండవు. మళ్ళీ కొండ బద్దలు కొట్టినట్టు చెప్పకూడదు, చెప్పకుండా ఉండకూడదు. అందుకని ఈతడు నారాయణ సమానుండని చెప్పి అంతర్హితుండయ్యే. అప్పుడు అర్థమైంది నందునికి, ఏదో ఉందిరా దీని వెనకతలో కిటుకు, వసుదేవుడు కూడా మన నందుకే అంత కంగారు కొడుతున్నాడు అనిపించింది. కానీ మళ్ళీ ఆ విషయం మనసు అంగీకరించడం లేదు. విష్ణువుతో సమానుడు అంటాడు ఏమిటినా, ఏమో ఏ కారణ జన్ముడు, మహాయోగి ఎవడో ఇలా పుట్టాడేమో అనుకున్నాడు మళ్ళీ ఆయన పాపం. కానీ కృష్ణుడు మాత్రం ఇలా పేరు పెట్టగానే వాళ్ళ నాన్నకి తన అవతార రహస్యం తెలియకుండా ఉండడం కోసమని పాక్కుంటూ పోవడం మొదలుపెట్టాడు. అప్పటిదాకా ఇలా బోర్లా పడ్డాలు కొంచెం కొంచెం కదలకుండా ఉన్నవాడు కాస్త ఇప్పుడు పాకడం మొదలెట్టాడు. పాకగానే పాకుండలు పంచిపెట్టింది వాళ్ళమ్మ. ఓ డబ్బు ఉంటే ఎన్నైనా పంచిపెట్టచ్చు, రోజుకో ఫంక్షన్ చేయొచ్చు, తుమ్మితే ఓ ఫంక్షన్, దగ్గితే ఓ ఫంక్షన్ కూడా చేయొచ్చు. కానీ పూర్వం శాస్త్ర ప్రకారమే చేశారు, అనవసరమైనవి చేయలేదు. పాకితే పాకుండలు, బోర్లా పడితే బొబ్బట్లు, అడుగులేస్తే అరిసెలు పంచిపెట్టేవారు. నేతి అరిసెలు సుమా, డాల్డా అరిసెలు కాదు. ఈ విధంగా అవన్నీ కూడా చక్కగా సక్రమంగా ఏ కార్యక్రమం ఏ వేళకి చెయ్యాలో అవన్నీ కూడా వాడు చేసేవారు. అక్కడి నుంచి కృష్ణుడి యొక్క లీలలు, బలరాముడి యొక్క లీలలు అద్భుతంగా వర్ణించారు పోతరు గారు. తలలెత్తి మెల్లన తడవియాడెడు వేళ పన్నగాధీసుల పగిరి దాల్తురు అంగ సమృష్ట పంకాంగ రాగం బులయేనుగు గొన్నల ఎత్తు ఒత్తురు అసమంబులైన జవాతిరేకంబుల సింగంపు కొదమల సిరివహింతురు ఆననంబుల కాంతులంతంతకెక్కంగ బాలార్క చంద్రుల పగిరిదోతురు ఎలమి తల్లుల చల్లు బాలల్ల త్రావి పరమయోగోద్భవామృత పానలీల సోలి పరమయోగుల విధమున సొంపుగందురా కుమారులు జనమనోహరులగుచు. చిన్నప్పుడు బలరాముడు కృష్ణుడు కలిసి పాకుతూ పాకుతూ హఠాత్తుగా తల ఇలా పైకెత్తేవారు. పిల్లల కిందకి తలకాయ పెట్టుకున్న వాళ్ళు కూడా పాకుతున్నప్పుడు తల పైకెత్తితే ఆ తల ఎత్తిన వాళ్ళు ఎలా కనబడేవారట, పడగెత్తిన మంచి తాచుపాములాగా. కృష్ణుడు నల్ల తాచుపాములాగా, ఆయన తెల్ల తాచుపాములాగా కనబడేవాట. ఆయన నిజంగా తాచుపామే. ఆదిశేషుడు కదా బలరాముడు, స్వచ్ఛమైన తెల్ల త్రాచుపావు తలెత్తినట్టుండేదనమాట. తల పైకెత్తితే పడగ ఎత్తి ఆడుతున్న పన్నగముల వలె కనబడ్డారు. అప్పుడు బురదగుంటలో పడిపోయేవారట. ఇంటి ముందు బురదగుంటలు ఉండేవి, ఆ బురదగుంటలో పడిపోయి ఒళ్ళంతా బురద పూసుకుని పైకి వస్తే అది చూడడానికి ఎలా ఉండేది, గున్న ఏనుగులు బురదలో దిగి వచ్చినట్టు ఉండేది. ఒళ్ళంతా బురద పులుముకుని ఏనుగు గున్నల్లో ఉండేవారు. ఏనుగులకి ఎంత స్నానం చేసినా మళ్ళీ బురద కనబడితే అది ఒంటిగా చల్లుకోవడం అలవాటు. అందుకే గజస్నానం అని పేరు. ఏనుగు శుభ్రంగా స్నానం చేస్తుందా మళ్ళీ తొండంతో తుక్కు మీద చల్లుకుంటుంది. మీరు చూడండి ఎప్పుడైనా సరే. అలాగే చాలామంది ఎన్ని పురాణాలు విన్నా మళ్ళీ బయటకెళ్ళగానే తుక్కు నోట్లో వేసుకుంటారు బుర్రలోకి. అంటే వీళ్ళు కూడా గజస్నానం చేసినట్టే. ఇంత పురాణం వింటారా 2 గంటలు? మీలాంటి జ్ఞానుల గురించి కష్టమా? అలాంటి వాళ్ళ గురించి చెబుతున్నా. మళ్ళీ బయటకెళ్ళాక లోకాగ్రామాయణమే. అంటే ఇదంతా పోతుంది ఈ జ్ఞానం. స్నానము వల్ల శరీరము మీద ఉన్న మలము పోయింది, కానీ మళ్ళీ మలం మీద వేసుకుంటుంది ఏనుగు. జ్ఞానముతో సకల పురాణ గాథలని ఆకళింపు చేసుకుని దానిని ధారణ చేసి మళ్ళీ బయటికి వెళ్ళాక చెత్త లోపలికి వేసుకునే మనుషుల్లా తయారైపోతారన్నమాట చాలామంది. ఈ కుర్రవాళ్ళిద్దరూ మంచి గున్న ఏనుగుల్లా కనపడేవారు, ఒళ్ళంతా బురద పూసుకుని. ఇంకొక్కొక్కప్పుడు వేగంగా పాకేవారట. ఈ బలరాముడు కృష్ణుడు నువ్వానేనా అన్నట్టుగా వేగంగా పోటీ పడి పాక్కుంటూ పోయేవారు. ఆ పాకికుంటూ వేగంగా పోతున్నప్పుడు సింహపు పిల్లల్లా కనపడేవారు. ఒక్కొక్కప్పుడు చిరునవ్వు నవ్వుతూ ఉంటే వారి ముఖాలు అప్పుడే ఉదయించిన సూర్యుడు, అప్పుడే ఉదయించిన చంద్రబింబాల్లాగా తళతళతళ మెరిసిపోతూ ఉండేది. తల్లుల దగ్గరికి వెళ్ళి తల్లుల చన్నుబాలు తాగి యోగామృతం తాగినట్టు ఆనందించేవారట. యోగాభ్యాసం చేసిన వాడికి ఆనందం ఒక అనుభూతి కలుగుతుంది, ఆ అనుభూతితో పరవశిస్తాం. అలా వాళ్ళు పరవశత్వం పొందేవారు. అప్పటికప్పటికీ రోజు రోజుకి ఎన్నో లీలలు చేస్తూ జనుల యొక్క మనస్సులకి ఆనందం కలగజేస్తూ వాళ్ళు రోజులు గడపడం మొదలుపెట్టారు. అంటే వాళ్ళు ఏ లీల చేసినా ఆ లీల చూసేవారికి ఆనందమే కలిగిస్తున్నది. అల్లరి చేసిన ఆనందమే, నిద్రపోయిన ఆనందమే, పాకిన ఆనందమే, అడుగులు వేసిన ఆనందమే, అసలు ఏమిటో తెలియదు వాడు ఏం చేసిన ఆనందమే అన్నారండి. ఆఖరికి సూరదాసు గారు అంటారు హిందీలో, మలమూత్ర విసర్జన చేస్తూ కూడా వాళ్ళకి ఆనందం కనబడింది. భలే భలే కృష్ణుడు మూత్రం పోసేవే వచ్చాను అందరూ పరిగెత్తుకుపోయేవారట. అంటే ఆ మహాత్ముల యొక్క దివ్య లక్షణం అటువంటిది అనమాట. సాధారణంగా పిల్లలు మలమూత్ర విసర్జన చేస్తే కడగండి కడగండి అంటామా? కృష్ణుడి దగ్గరికి వస్తే కడగమనేవారు కాదు, అది కూడా ఎత్తుగా తీర్థం కనుక్కున్నట్టు కలుపుకునేవారు అనమాట. ఆయన గోవు యొక్క సౌందర్యంతో ప్రకాశించేవాడు ఆ పుణ్యాత్ముడు. ఏమి రాశారండి సూరదాసు గారు కూడా చెప్పాక, ప్రతి భాషలోనూ అందరూ ఆ పరమాత్ముడి యొక్క లీలలు చూచి వర్ణించి ఆ తర్వాత తమ జీవితాలు చరితార్థం చేసుకున్నారు. చూశారంతా కూడా, చూడకపోతే చెప్పలేరు ఎవరు కూడా. కళ్ళమట అలా కనపడ్డాయి అవన్నీ కూడా. మీరు చూడండి కొంతమంది పురాణం చెబుతుంటే కంటి ముందు ఓ టీవీ మీద స్క్రీన్ చూసినట్టు ఉంటుంది. అంటే వాడు అనుభవిస్తున్నాడు అనమాట. అది వాడు అనుభవించకపోతే వీడికేం చెప్పగలుగుతాడు? ఆ కవులంతా అంత అద్భుతంగా అనుభవించి రాశారు ఆ కవిత్వాన్ని. ఇప్పుడు శ్రీకృష్ణుడు అడుగులు వేయడం మొదలెట్టాడు క్రమంగా. ఇక్కడ కూడా ఒక అద్భుతమైన చమత్కారం చేశారు కవిగారు. ఆయనకి 1000 అడుగులు ఉన్నాయి. రోజు మంత్రపుష్పంలో ఏం చెబుతున్నాం? ఓం సహస్ర శేరషాహ్ పురుష సహస్రాక్ష సహస్రపాత్. సహస్రపాత్ అంటే 1000 పాదములు కలిగినవాడు. 1000 అంటే 1, 2, 3, 4, 5 అని కాదు, అనేక పాదములు కలిగినవాడు. ఆ భగవంతుడికి ఎన్ని కాళ్ళు ఉన్నాయో మనకి తెలియదు. ఇన్ని పాదములు కలిగి కూడా ఆయన భూమి మీద చిన్న బాలుడిగా పుట్టాడు. ఇప్పుడు కొత్తగా అడుగులు నేర్చుకుంటున్నట్ట, ఇన్ని అడుగులు ఉన్నవాడు అడుగులు వేస్తున్నట్ట. అడుగులు వే కలిగియు రెండడుగులనే మన్ను మిన్ను అలమిన బాలుండు అడుగిడ దొడగెను శాత్రువులడుగులు సడుగులు వదలి అడుగవని బడం. 1000 పాదములు కలిగి భూమి మీదకు వచ్చి 3 అడుగులు దానమడిగి 3 అడుగులు పుచ్చుకుని కూడా కేవలం 2 అడుగులతో 1 అడుగుతో మన్ను 1 అడుగుతో మిన్ను ఆకాశాన్ని ఆక్రమించాడు వామనావతారంలో. 1000 అడుగులు కలిగి కూడా 2 అడుగులతోటే భూమి ఆకాశాలు ఆక్రమించిన అంతటి గొప్పవాడు ఆ వామనమూర్తి ఇప్పుడు కృష్ణుడిగా పుట్టి కొత్తగా అడుగులు వేయడం నేర్చుకున్నట్ట. నడవడం రానివాడు తప్పటడుగులు వేస్తాడే, అలాంటి తప్పటడుగులు వేస్తూ పడిపోవడం మొదలుపెట్టాడు. ఆయన అడుగులు వేసి కింద పడిపోగానే శత్రువులు అధర పాతాళానికి పోవడం మొదలెట్టారు. ఈయన అడుగు వేశాడా, వాళ్ళ పతనం మొదలయ్యిందన్నమాట. అలా అడుగులు నేర్చుకున్నాడు. ఆ అడుగులను చూచి రంభ ఏం చేసిందో తెలుసా, ఇంతకాలం నాకు నృత్యం వచ్చు అనుకున్నాను, నాకేం వచ్చు నృత్యం, ఈయన అడుగులు వేస్తూ ఉంటే పడిపోతూ ఉంటే అదొక గొప్ప భంగిమ అని ఆయన తప్పటడుగులను చూచి నృత్యం నేర్చుకుందిట. అసలు నాకు ఆశ్చర్యం ఏంటంటే చిన్నపిల్లవాడు అడుగులు ఎలా ఉంటాయి, ఏదో అని పడిపోతాడు. అది వాళ్ళకి నృత్యం నేర్పింది. అందుకే తడవాడిని రంభాదులు, రంభ వంటి అప్సరసలు నృత్యం నేర్చుకున్నారు ఆయన అడుగులను చూసి. ఆయన ఎలా అడుగేస్తే అదే స్టెప్స్ అంటే, అడుగు అనే శబ్దాన్ని ఇంగ్లీష్లో స్టెప్ అంటాం అంతే కదా, అంటే స్టెప్స్ నేర్పిన వాడు కృష్ణుడు. అది తెలియక మనం పిచ్చివాడు కంటగడుతున్నాం, కానీ నృత్యం నేర్పాడు రంభాదులకి.